కొరింతీయులకు రాసిన మొదటి లేఖ. వ్రాసిన మొదటి లేఖ. దైవేచ్ఛ వల్ల యేసుక్రీస్తు అపోస్తలుడుగా ఉండటానికి పిలువబడ్డ పౌలు నుండి మరియు సోదరుడైన సొసేవేసు నుండి కొరింతిలోని దేవుని సంఘానికి, అంటే యేసుక్రీస్తులో పరిశుద్ధులుగానుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికీ శుభం కలుగుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు శాంతి అనుగ్రహం లభించుగాక. యేసుక్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్నివేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను. మీరు ఆయనలో ఐక్యత పొందారు కనుక మీ మాటలో, మీ జ్ఞానములో అన్ని విధాలా అభివృద్ధి చెందారు. క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది, మరియు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకుని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరత లేదు. మన యేసుక్రీస్తు ప్రభు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు. తన కుమారుడును, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సహా వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్తుడు. సోదరులారా, మీలో చీలికలు కలగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనసుతో ఉండాలని మన యేసుక్రీస్తు ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను. నా సోదరులారా, మీలో మీరు పోట్లాడుకుంటున్నారని క్లోయే కుటుంబం నాకు తెలియచేసింది. నేను చెప్పేదేమిటంటే, మీలో ఒకడు పౌలును అనుసరిస్తున్నానని, ఇంకొకడు నేను అపోలోను అనుసరిస్తున్నానని, మరొకడు నేను కేఫాను అనుసరిస్తున్నానని, నాలుగోవాడు నేను క్రీస్తును అనుసరిస్తున్నానని అంటున్నారు. అంటే క్రీస్తు విభజింపబడ్డాడా? పౌలు మీకోసం సిలువపై చనిపోయాడా? పౌలు పేరిట మీరు బాప్తిస్మము పొందారా? నేను క్రీస్పుకు, గాయీయుకు తప్ప ఎవరికీ బాప్తిస్మము నివ్వలేదు. అందుకు నేను దేవునికి కృతజ్ఞుణ్ణి. కనుక మీరు నా నామంలో బాప్తిస్మము పొందినట్లు ఎవరూ అనలేరు. అవును, నేను స్టెఫను కుటుంబానికి చెందిన వాళ్లకు మాత్రమే బాప్తిస్మము ఇచ్చి తిని, వీరికి తప్ప మరెవరికైనా ఇచ్చితునేమో జ్ఞాపకం లేదు. ఎందుకంటే క్రీస్తు బాప్తిస్మము ఇవ్వటానికి నన్ను పంపలేదు, సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్లకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది, కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. దీని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది.
విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను, పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.
మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులేమయ్యారు? అంటే దేవుడి ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా. తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు మూర్ఖత్వం అని భావిస్తున్న మా సందేశాన్ని విశ్వసించిన వాళ్లు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు. యూదులు మహిమలు అడుగుతారు, గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. మేమైతే సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులు కాని వాళ్లకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులు కాని వాళ్లకు క్రీస్తు దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. దేవునికి అవివేకంలా కనిపించేది నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్టమైనది. దేవుని బలహీనత మానవుల బలం కన్నా శక్తివంతమైనది. సోదరులారా, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకముందా? ప్రపంచం మిమ్మల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. కానీ దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచములోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచములోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. ప్రపంచం ముఖ్యమైన వాళ్లని భావిస్తున్న మనుషుల ప్రాముఖ్యతను తీసివేయటానికి దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్లను, యావగించుకునబడేవాళ్లను, లెక్క చేయబడని వాళ్లను ఎన్నుకొన్నాడు. తన ముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దేవుని కారణంగా మీకు యేసుక్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా ఇచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు,
గర్వించాలనుకున్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.